బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో గురుభ్యో నమః. ఆపాదమభస్తాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందుకాంతామృతైః అస్తోకాప్లుతం ఏకం ఈశం అదిశం రుద్రానువాకాం జపేత్ ఛాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువ పదం తో అభిషించేత్ శివం. బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాలాకపర్దా కలిత శశికళాశ్చండకోదండహస్తా త్రియక్ష రుద్రాక్షమాలా సలిలిత వపుషశ్శాంభవా మూర్తిభేదా రుద్రశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రియశ్చింతు సౌఖ్యం. స్వామ్రధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. స్వయం జ్ఞానానందమయ స్వరూపులారా, పెద్దలకు నమస్కరిస్తూ వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాచరాత్మల్యం వందే సుఖతాతం తపోనిధిం అని వ్యాస వశిష్ఠులకు నమస్కరిస్తూ వాల్మీకిర్ముని సింహస్య కవితా వనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాం గతిం. ఆ రామచంద్రమూర్తి యొక్క వాక్యములు విన్నవాళ్ళు ఆ తత్వాన్ని భావన చేసి ఉపాసన చేసేవారు ఎవరికైనా సరే కో నయాతి పరాం గతిం, ఆ పరతత్వం ఎందుకు ప్రాప్తించదు అని మహనీయులు గానం చేస్తున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కథా విశేషం. నిండు సభలో మహర్షుల విన్నపాన్ని అనుసరించి దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ అనుసరించి సభకు ఇచ్చేసినటువంటి రామచంద్రమూర్తి వైరాగ్య ప్రకరణం అనేటువంటి ప్రథమ ప్రకరణంలో ఇది వశిష్ఠ రామ సంవాదం యోగ వాసిష్టం అఖండ రామాయణం అనేటువంటి మహద్ గ్రంథంలో గ్రంథంలో చెప్పబడినట్టుగా రామచంద్రమూర్తి సభకు విచ్చేసి మహర్షుల ఆజ్ఞను అనుసరించి తన యొక్క అంతరంగంలోని యోచనను మనందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పటిదాకా జీవన దశలు ప్రథమ పరితాపం బాల్య యోగన వార్ధక్యాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు, మృత్యు గురించి చెప్పారు. ఇప్పుడు ద ఫ్యాక్టర్ ఆఫ్ టైం కాల విలాసం చెప్పుకుంటున్నారు. వికల్ప కల్పనా అల్ప జల్పితైరల్ప బుద్ధిభిః భేదై ఉద్భరతాం నీతః సంసార కుహరే భ్రమః. హే విశ్వామిత్ర మహర్షి, తెలుసో తెలియకో నాలో ఏర్పడినటువంటి ఆలోచనలను భావ ఉద్వేగాలను జ్ఞానార్థుడనై తమ ముందు ఉంచుతున్నాను స్వామి. హే మహాత్మా, ఈ కాలం యొక్క చమత్కారము కాలం యొక్క విలాసం గమనిస్తున్నారా? నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది స్వామి. మేము దేహాత్మ బద్ధులమై ఇవి కదా మేము భోగించవలసిన వస్తువులు, ఇవి సంపాదించుకోనవలసినటువంటి విశేషాలు, ఈ ఉపాయాలు అవలంబించి ఇవన్నీ సంపాదించుకుంటాం, ఈ విధంగా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాం అని చెప్పుకుంటూ మూఢులమై ప్రవర్తిస్తున్నామే. వీరు నావారు, వారు పరాయివారు, వీరంటే నాకు ఇష్టం వారంటే అయిష్టం, వీరు నాకు ప్రియం వారు నాకు అప్రియం, ఇతడు శత్రువు వీరు మిత్రులు, వీటిని జయించి సొంతం చేసుకుంటాను, అది వారే ఎందుకు పొందాలి నేనెందుకు పొందకూడదు, ఇటువంటి అనేక భావాలు కలిగి ఉంటూ ఆయా వస్తు సమూహములతో ఏర్పడేటువంటి సామీప్యత రాకపోకల చేత కలుగుతున్నటువంటి రాగద్వేషాలతో రాగద్వేషాలచే ప్రభావితులమై మహత్తరమైనటువంటి ఆయుష్ అనేటువంటి సందర్భాన్ని వృధా చేసుకుంటున్నానే. స్వామి, సజ్జనులైన వారికి ఇటువంటి విషయాలలో అభినవేశం ఉంటుందా? స్వామి, ఉండనే ఉండదు. మా బోటి బాలుల వంటి వారు మాత్రం అర్థంలో కనిపించేటువంటి ప్రతిబింబ సమానమైనటువంటి ప్రయోజనాలను, ఫలములను, సందర్భములను, సంబంధములను, బాంధవ్యములను, అనుబంధములను, వస్తువులను ఆకాంక్షిస్తున్నాం, సంపదలను ఆకాంక్షిస్తున్నాం. ఇది పొందిన తర్వాత మేము ఎంతో సుఖంగా ఉంటాము బాబు. ఇప్పటికి మాత్రం ఈ వేదన రోగంలో ఉన్నాం. ఇవన్నీ ఎప్పటికి మాకు తెలుగుతాయో? ఈ వస్తుజాలం కలిగి ఉండటం చేత వాళ్ళెంత సుఖంగా ఉన్నారు, ఆ సుఖాలు మాకెందుకు లభించకూడదు? ఇటువంటి సంసార సంబంధమైన లోభ మోహములతో, తుచ్చమైనటువంటి హావభావాలతో విలువైన కాలమంతా గడిపి వేస్తున్నాం. ఏ మహర్షి, సాలెపూడు ఎలుకలచే కత్తిరించబడుతున్నట్లు కాలం చే మేము ఎంతో మోసగించబడుతున్నాం. ఆహా, నేను ఎంత విశాలమైన దాన్ని అని గర్వించేటువంటి సముద్రంలో బరబాగ్ని పుట్టి ఆ సముద్ర జలాన్ని స్వాహ చేస్తున్నట్టు మా అంతరంగంలో పుట్టినటువంటి దుష్టమైనటువంటి లౌకిక సంబంధమైన సంకల్పంలోచే మేము దీనులమై పరిభ్రమిస్తున్నాం. స్వామి, ఈ ఎదురుకుండా కనపడే సృష్టిలో అనేక రూపనామాలు కనిపిస్తున్నాయి, వస్తు సముదాయాలు కనిపిస్తున్నాయి, అనేకమైనటువంటి విలువైనటువంటి అందమైనటువంటి దృశ్య విశేషాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం, ఈ సృష్టిలో కాలముచే మృంగపడనది ఏమైనా ఉన్నదా స్వామి? అంతా కాలం ఒకప్పుడు వచ్చి మరొకప్పుడు పోయేదే కదా స్వామి. ఈ విధంగా కాలముచే మృంగపడనది అంటూ ఏదీ లేదు. భయంకర సంహారాకార స్వరూపుడైనటువంటి, రుద్రస్వరూపుడైనటువంటి ఆ కాలుడు ఈ ఎదురుకుండా కనిపించేటువంటి సమస్త దేహములను, దృశ్య పదార్థములను, వీటి అస్తిత్వములను మొదలంట్ల ఒకనకప్పుడు రూపమాకపోతున్నాడు కదా. విశ్వాత్ముడైనటువంటి ఆ కాలదేవుడు ఈతడు అధికుడు, ఈతడు స్వల్పుడు అనేటువంటి విషయం కూడా చూడరే. సకల ఘస్మర గ్రసతే సజ్జగజ్జాతం ప్రోక్తాభిమివ బారవః. పడవాడి సముద్రాన్ని మింగిట్లు కాలం సర్వ విశేషాలని మృగబోతోంది కదా. సమస్త సామాన్యతయా భీమ కాలో మహేశ్వరః దృశ్య సత్తామిమాం సర్వాం కవలీకర్తుముద్యత. ఆ కాలుడు భయంకరుడుకు సంహారకాల రుద్రుడై ఈ కనపడే సర్వ వస్తువుల యొక్క అస్తిత్వమును రూపమాపుబోతున్నాడు కదా స్వామి. ఈ దృశ్య ప్రాంతంలో ఈ దృశ్యంలో కనిపించేటువంటి అధికుడు, అల్పుడు, అయినవాడు, కానివాడు, అందమైన వాళ్ళు, అందం లేనివాళ్ళు, పేదవాళ్ళు, ధనికులు, ఇటువంటి తేడా ఏమీ చూడకుండా ఆ కాలస్వరూపుడు సర్వము తన పద్ధతిలో మృంగి ప్రేమించుతున్నాడు కదా. అసలు ఆ కాలం యొక్క స్వరూపమా? కాలం యొక్క స్వరూపం ఏం చెప్తున్నాం స్వామి? అగమ్య గోచరం. ఈ క్షణములు, ఈ నిమిషములు, ఈ గంటలు, ఈ రోజులు, ఈ సంవత్సరాలు, ఈ యుగములు, ఈ మన్వంతరములు, ఈ కల్పములు, ఇవే అతని యొక్క ఉపాధి అనవచ్చునేమో. అట్టి ఉపాధితో కొంచెం రూపం దోపింపజేస్తూ, కంపింపజేస్తూ ఈ చరాచర విశ్వమంతా తనవశం చేసుకుంటున్నాడు. స్వామి, విశేషం గమనిస్తున్నారా? నిర్దయ కఠిన క్రూర కర్కష కృపణ అధమ నదస్తి ఎదద్వ్యాపి నకాలో నిగరత్యయ. నిర్దయులు, కఠినులు, క్రూరులు, పరుషంగా మాట్లాడగలిగిన వాళ్ళు, అందమైన వాళ్ళు, దుర్బలులు, మహాబలవంతులు వీరు వారు అనటం దేనికి? ఈ కాలం చే మృంగపడని వస్తువు ఒక్కటి కూడా లేవు స్వామి. రమ్యములైనవి దృఢములైనవి కూడా కాల గతికి ఎరగాల్సిందే కదా. అందరూ కూడా కాలం చేత ఒకనొక సమయంలో ప్రసన్నం చేయబడుతున్నారు కదా. ఆ కాల స్వరూపుడికి దృష్టించడం, స్థితింపజేయడం, మింగడం. అతనికి మింగటం అంటే ఎంత ఇష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువుని, ఒకేసారి అనేక వస్తువులను మింగివేయగలదు. అనంత లోకాలను కూడా మింగినా సరే అతని పొట్ట నిండదు. ఈ సంసార నృత్యమంతా చేస్తున్నది ఆ ఈ కాలస్వరూపమే స్వామి. ఇదంతా సృష్టిస్తున్నాడు, ఈ కలిగి ఉంటున్నాడు, మింగివేస్తున్నాడు. ఈ కాలానికి అర్థం ఎవరు స్వామి? భినత్తి ప్రవిభాగస్త భూత బీజాన్యనారతం జగత్యర్హతయా బంధాద్దాభిమాని యదా సుఖ. యదా సుఖ, ఒక చిలుక దానిమ్మకాయను పగిల్చి లోన ఉన్నటువంటి గింజలన్నీ మింగివేస్తుంది చూచారా. కాలుడు కూడా తన సంహార వ్యాపారం ద్వారా ఈ అనేక జగత్తులలోని నానావిధ ప్రాణులను మౌనంగా సంపరించి వేస్తున్నాడు. నేను, నా వారు, నా వంటి వారు, నాకు తెలియంది ఏమున్నది. ఇటువంటి అనేక అభిమాన సమన్వితులైన ఈ జీవాత్మలు సమూహం అంతా ఒక మహారణ్యం అని అనుకుంటే దీనిని ఇంప్లాంట్ చేసి, ఉత్పత్తి చేసి, పెంచి, పోషించి, పోషణ చేసే యజమానే ఆ కాలుడు. కాలము అనే ఏనుగుకు శుభ అశుభ కర్మలు అనే రెండు దంతాలు ఉన్నాయి. వాటితో ఈ జీవ సమూహం చిగురుటాకు వలె విచ్ఛిన్నం చేయబడుతోంది. విరించి మూల బ్రహ్మాండ బృహదేవ ఫలద్రుమం బ్రహ్మకానన మాభోగి పరమావృత్యతిష్ఠతి. ఈ ఎదురుకుండా కనబడే బ్రహ్మాండం మనకు మూలమైనటువంటి బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మాండ వృక్షానికి మూలము బ్రహ్మదేవుడు. దేవతలు అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలే ఫలములు కలగలనుకోండి. ఈ బ్రహ్మాండ వృక్షం స్వయంగా మాయ అయి ఆ మాయకి బ్రహ్మయే సృష్టికర్తయే ఉనికి స్థానంగా కలిగి ఉన్నది. ఈ గడుసరి కాలదేవుని విషయంలో మరొక చమత్కారం వినండి చెప్తాను. ఇతడు కార్యరూపంలో యాజ్ అన్ ఇఫెక్ట్ క్షణక్షణం భగ్నం అవుతుంది, కారణ రూపంలో యాజ్ ఎ కాజ్ భగ్నుడు కాకుండానే ఉన్నాడు. ఒక చోట దహించబడుతున్నప్పటికీ మరొక చోట అనేక మార్పు చేర్పులు పొందుతున్నప్పటికీ ప్రతిదాన్ని మార్చివేస్తున్నప్పటికీ మార్పు రూపంగా కాలస్వరూపం ఉంటున్నప్పటికీ ఇంకొక స్థానంలో ఈ కాలస్వరూపము నిశ్చలమై సుస్థిరంగా ఉంటుంది. ఈ కాలం ఒక విధంగా కనబడుతూ మరొక విధంగా కనబడకే ఉంది స్వామి. అలాంటి చూడగలిగిన వాళ్ళెవరు? ఈ మనస్సు ఒక్క నిమిషంలో అనేక వస్తువులను, సంఘటనలను, రూపములను సంకల్పిస్తూ చేస్తూ ఉంటుంది చూచారా. అదే విధంగా కాలం కూడా అనేక జగత్తులను ఒకవైపు సృష్టిస్తూ మరొక వైపు వాటిని మింగివేస్తోంది. ఈ జగత్తుల యొక్క రాక పోకలను గమనించనటువంటి ఈ శరీర జీవులు ఏ స్థితిలో ఉన్నారో చూడండి. ఆహా, ఈ శరీరమే నేను, ఇది పుష్టిగా ఉంటే నేను పుష్టిగా ఉంటాను, ఇది లేకుంటే నేను లేకుండా పోతాను. ఈ శరీరంతో ఏర్పడేటువంటి అనుభవాలు, వీటితో ప్రాప్తిస్తున్న సంబంధాలు ఎంత సత్యము, ఎంత వాస్తవము. ఈ విధంగా ఈ జీవుడు శరీర ప్రాప్య భావం పొందుతున్నాడు. అవస్తువే అయినటువంటి ఈ దేహంతో ఐక్యభావం పొందుతూ అవినాభావత్వం అనుభవిస్తున్నాడు. అటువంటి దేహాలు, దేహ పరంపరలు పొందుతూ నిరంతరం స్వర్గ నరకాలలో సంచార రాకపోకలు చేస్తున్నాడు. తృణం పాంశు మహేంద్రం చ సుమేరుం పూర్ణమర్ణవం ఆత్మం భరితరా సర్వం ఆత్మసాత్కరుముత్కర్తుముచ్యత. స్వామి, ఈ కాలుడు కాలస్వరూపము చూచారా. ఒక గడ్డి పరకను, బుడిదను, కొండను, ఆకును, సముద్రాన్ని, సర్వమును కబలించి వేస్తోంది. ఈ కాలుడు ఎంత క్రౌర్యము కలిగి ఉన్నాడు, ఎంత లోభము, ఎంత దౌర్భాగ్యము. ఈ కాలుని యొక్క చాంచల్యమే దత్తంగా నలువైపులా వ్యాపించి ఉన్నది. ఒక పసిబాలుడు బంతులతో ఆటలాడుకుంటూ ఉంటాడు, చూశారా? ఈ కాలుడు కూడా సూర్య చంద్రులతో ఆటలాడుకుంటున్నాడు. ప్రళయ కాల సమయంలో ఈ జీవులనందరినీ నాశనం చేసి వారి అస్తులను ధరిస్తున్నాడు. ఈ కాలుని యొక్క చర్యలను అడ్డగించగలిగే వారు ఎవరున్నారు స్వామి? ఒకప్పుడు ఈ కాలం రుద్రరూపుడై జన్మించున్నాడు, మరొక సమయంలో అతనికి రూపమే ఉండటం లేదు. ఒక చోట సృష్టి చేస్తున్నాడు, ఒక చోట సంరక్షణ చేస్తున్నాడు, మరొక చోట సంహారం చేస్తున్నాడు. కాలం చేతనే ఇవన్నీ పుడుతూ, కాలం చేతనే పరిపోషింపబడుతూ, కాలం చేతనే నశింపజేయబడుతోంది కదా ఈ కనపడేవన్నీ కూడా ఈ దేహంతో సహా. అటువంటి కాలం తన ఒక చిన్న పిల్లవాడి ఆటలాగా సృష్టి స్థితి లయాలు నిర్వర్తించుకుంటూ ఉంటే ఈ జీవుడు ఈ బాల్యం నాది, యవ్వనం నాది, ఈ వార్ధక్యం నాది, దీని బంధువు దీని జన్మించడం చేత ఏర్పడే బంధువులు నావారు, ఈ విధంగా అల్ప దృష్టిలతో వేదనలతో కాలాన్ని గడుపుతున్నాడే, కాల స్వరూపుడికే మోసం చేయబడుతున్నాడే. కాలము అనే మహావృక్షం నుంచి బయలువెడనటువంటి దేవతలు అసురులు అనే పక్వఫరాలు నేల రాలుతున్నాయి. బ్రహ్మాండాలు అనే కాయలు అనంత సంఖ్యలో కాస్తున్నాయి. అటువంటి కాయలపై రాలే దోమల వంటి వారే ఈ జీవుడు. తన యొక్క మాయా చమత్కారంగా ఈ కాలుడు ఈ సర్వ జీవుల రూపములను ధరిస్తూ అనేక క్రియలను కల్పించుకుని కోపము, తాపము, ఆవేశము, ఇష్టము, అయిష్టము, వేదన, పౌరుషము, ఉద్వేగము ఇటువంటివి అనేకం కల్పించుకుని ఈ జీవులు సర్వ జీవుల దేహాలను తన తన ఆడుకునే వస్తువులుగా నిర్మించుకుని ఆటలాడుకుంటున్నాడు స్వామి. ఈ కాలుడు ఆయన మొదలెక్కడా, ఆయన చివరెక్కడా అనేది ఏమాత్రం ఎవరికీ తెలియదు. అనిర్వచనీయ వస్తువు వలె ఈ దృశ్యంలో ప్రకాశిస్తున్నాడు. ఒక చోట కారు నలుపు వస్తువులు లైక్ అజ్ఞానం, నైరాశ్యం, నిష్క్రియత్వం, కోపం, ఆవేశం, ఇష్టం ఇవన్నీ కలిగి ఉంటున్నాడు. మరి ఒక చోట సుజ్ఞానం, ఉత్తమ ఆశయం, ఉత్సాహం, క్రియా చాతుర్యం ఇవన్నీ కలిగి కాంతిమయ వస్తువుల రూపంలో ఉంటున్నాడు. మరొక చోట శుద్ధ తత్వమ్మ వంటి శూన్యమయ వస్తువుల రూపంలో ఉంటున్నాడు. ఈ విధంగా తనను తానే సృష్టి రూపంగా, అనేక జీవుల రూపంగా, ఆ జీవుల పరస్పర సంబంధ బాంధవ్యముల రూపంగా, వాళ్ళ శత్రు మిత్రుల నైరాశ్యాది భావన చమత్కార రూపంగా అన్నీ కల్పించుకుని అన్నింటితో లీలగా క్రీడగా సంచరిస్తూ అవన్నీ మరొక సమయంలో మింగివేస్తున్నాడు. బాలుడు ఒక ఆటను కల్పించుకుని కాసేపు ఆడుకుని ఆ ఆట వస్తువులన్నీ కాలుతో తన్ని అమ్మ పిలవగానే ఇంట్లోకి వెళ్తాడు. చూడండి, ఈ జీవుడు కూడా ఈ సర్వ జీవులను సృష్టించుకుని కాసేపు ఆడుకుని అవన్నీ ఈ జీవుల యొక్క దేహాలన్నీ తన తన మీద ధరించి ఎటో వెళ్ళిపోతున్నాడు. తనదైన ప్రత్యేకమైన బాణిలో ఈ అనంత సంసారం యొక్క సారమైనటువంటి స్వకీయ సత్తచే ప్రవర్తిస్తున్నాడు. వేలాది మహాకల్పాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ కాలానికి మాత్రం భేదం లేదు, మోదం లేదు. దేనిని చూసి ఆనందించడు, దేనిని ఆదరించడు, ఏది స్థిరంగా కలిగి ఉండడు. ఆహా స్వామి, మహర్షి ఈ కాలం యొక్క స్థితిగతులకు ఆద్యంతాలు ఎక్కడా? అతడు అనాయాసంగా లభిస్తున్న ఈ జగత్సృష్టి అనేటువంటి క్రీడలో నిమగ్నమై నిరహంకారుడై తనను తానే పాలించుకుంటున్నాడు. తనకు తానే సూర్యకిరణ స్వరూపుడై నిర్లిప్తంగా ఈ జగత్తంతా ఏ మూల ఏమున్నదో సర్వదా చూస్తూ ఆస్వాదిస్తున్నాడు. సూర్య బింబ స్వరూపుడై అవిశ్రాంతంగా రెయిన్బౌలు సృష్టించుకుంటూ పోతున్నాడు. కిరణస్వరూపుడై ఆస్వాదిస్తున్నాడు, బింబ స్వరూపుడై రాత్రింబౌలు సృష్టిస్తున్నాడు. ప్రేక్ష్యాహర్వినిమిషే వినిమేషేన సూర్యాక్ష్ణా పాకవంత్యలం లోకపాలఫలాన్యత్తి జగత్తీర్ణవనాదయం జగత్తీర్ణవనాదయం. హే మహర్షి, ఈ జగత్ సమూహాలు అనే దీర్ఘ కథలో అతడు లోక పాలకులనే భక్షిస్తూ ఉంటే ఇక్కడ మేము ఎంతటి వారము స్వామి? మామూలు 50 ఏళ్ళ 70 ఏళ్ళ 90 ఏళ్ళ జీవితం కలిగినటువంటి ఈ మా దేహాలు ఎంతటివి? ఆ కాలమే జీవులను జగత్తు అనే తీర్ణ కుటీరంలో అమర్చి ఇంతలోనే త్రెంపి పురుగులు చేస్తోంది. ఆహా, ఈ కాలం యొక్క చంచలత్వం చపలత్వం ఏమని చెప్పమంటారు స్వామి? కాల గమనంలో బాల్య జన్మ బాల్య యౌవన వార్ధక్యాలు వస్తున్నాయి పోతుంది. ఒకప్పుడు కాలస్వరూపుడు యౌవనము అనేది ప్రసాదించి ఈ శరీరములను అలరిస్తున్నాడు. వార్ధక్యమును ప్రసాదించి అనేక విషాదములు ద్విసత్వములు కల్పిస్తున్నాడు. ఇంతలో సింహరూపుడే అదే శరీరములను కలకల నమ్మి వేస్తున్నాడు. కల్పాంతం అనే ఒక సందర్భంలో ఈ అనంత కోటి జీవరాశులను సంహరించి అభావ భావంగా ప్రకాశిస్తున్నాడు. అటువంటి అభావ భావ స్థితి ఎందు ప్రవేశించినప్పుడు అతను అధిష్టానమై ఉన్నటువంటి స్వాత్మగా స్వాత్మ అని వేద ఉపనిషత్తులు వర్ణిస్తున్నాయి. ఒకప్పుడు శుభరూపంగాను మరొకప్పుడు అశుభ రూపంగాను ఎల్ల వేళలా అన్ని వైపులా మహాగోప్యంగా సంచారాలు చేస్తున్నాడు. స్వామి మహర్షి కౌశిక ఆయనని తెలుసుకోగలిగిన వారెవరు? ఆ కాలమునకు రూపం ఏమిటి? కాలం యొక్క స్థితి ఏమిటి? గతి ఏమిటి? కాలం కంటే మహత్తరమైంది ఇంకెక్కడా ఏది లేదు స్వామి. అటువంటి కాలం అనేక దేహాలు కనిపిస్తూ మా దేహాలు కనిపిస్తూ విలాసంగా ఆడుకుంటూ ఉంటే మేము మాత్రం అటువంటి దేహం కాలం చేత కల్పించబడిన దేహం చేత దేహ సంబంధాల చేత మోహం పొందుతున్నాం కదా. నా వారు నా బిడ్డలు నాకు సంబంధించిన వారు అనుకుంటూ ఈ కాల దేహ బద్ధులమై కాలం యొక్క విలాసం మేము గమనించడమే లేదు స్వామి. ఈ కాలం యొక్క ఆట విలాసం ఈతని లీలలు అత్యద్భుతం. కాలం యొక్క పరాక్రమం ఊహించరాంది. స్వామి దృష్టాంతంగా శాస్త్రాలు చెప్పినట్టుగా పరబ్రహ్మము అనే చక్రవర్తికి మాయ అనే ఒక పట మనిషికి పుట్టుని వంటిది ఈ కాలం అంటూ ఉంటారు. అటువంటి ఈ కాలం జీవులను దీనులుగాను మోహితులుగాను చేసి క్రీడా మాత్రంగా వేటాడుతోంది. ప్రళయం అనేది అతను చేసేటువంటి ఉపాహారం టిఫిన్. ఈ భూమి అంతా ఆ కాలుని చేతిలోని పాన పాత్ర వంటిది, భిక్షక పాత్ర వంటిది. ఆ మహాదేవతలే ఇతనికి ఆహారం అవుతూ ఉంటే ఇక స్వల్ప ఆయుష్యు గల మా వంటి మానవుల మద గర్వాలు ఎంతటివి చెప్పండి. ఈ కాలుని ధనస్సు నుంచి నిరంతరం దుఃఖకారకములైనటువంటి భయంకరములైనటువంటి సంహార ధ్వనులు చెవులకు వినపడుతూ ఉంటే ఈ జీవులు ఆ దిగులను పోగొట్టుకోవటానికి మా ప్రేమ మా ఇష్టం మా వారు ఇటువంటి భావాలతో ఆ సంహార ధ్వనులను వినకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు స్వామి. మూర్ఖులమగు మేము ఏమాత్రం కాలం యొక్క గతిని ప్రవర్తన పట్టించుకోవటం లేదు, గమనించటం లేదు. పక్కవారికంటే మేము అధికులమా? మాకు గొప్ప వస్తుజాలం వస్తోందా? మేము బాగానే ఉన్నామా? వారు అట్లా ఉన్నారు కదా, మేము అలా ఎలా ఎప్పటికవ్వాలి? ఈ విధంగా ఒకరితో ఒకరం సరిచూచుకుంటూ కాలం యొక్క క్రీడను గమనించక క్షుద్ర జనులమై ఈ ఆయుష్ను గడుపుతున్నాం స్వామి. ఆ కాలుడు అనేటువంటి వేటగాడు చమత్కారంగా మా సందర్భాలను మా దేహాలను మా స్వరూపాలను మా ఇష్టాలను మా ఆశలను మా నిరాశలను మా పేరాశలను వేటాడుతున్నాడు స్వామి. కాలం యొక్క ఉపాధి క్రియ అంటారు, కర్మ క్రియ అంటారు. ఈ కాలం ఉప క్రియ అనేటువంటి ఒక దేహాన్ని ధరించి ఈ లోకాలన్నీ సృష్టిస్తోంది. ఈ శ్లోకాల్ని సృష్టించేది, పరిపోషించేది, సంహరించేది ఆ క్రియాతత్వమే. దానికే దైవము అని కూడా ఒక పేరు ఉన్నది. ఆ క్రియాస్వరూపంని వేదజ్ఞుడు, శాంతుడు, కర్మలకు ఆవల ఉండి కర్మలను నడిపించేవాడు అనే సంజ్ఞతో పిలుస్తూ ఉంటారు. కర్మలు, ఆ కర్మల యొక్క ఫలాలు ఇవన్నీ ఉత్పత్తి చేస్తూ వాటికి జీవులు అనేక లోకాలు తిరిగేటట్టుగా చేస్తూ ఆటలాడుకుంటున్నారు స్వామి. ఈ కనపడే జగత్ మండలం అంతా ఆ కాలస్వరూపుని యొక్క నృత్యశాలయే కదా ఆ కాలుడు కృపాంతుడు అనే పేరు. ఈ పేరుతో కర్మ, క్రియ, ఫలితము అనేటువంటి అనేక భంగిమలతో అపాలికా వేషం వేసి నృత్యం చేస్తున్నాడు స్వామి. పైకి అనురాగిలాగా అనేకమైన ఇష్ట అయిష్ట వస్తువులన్నీ మాకు కల్పించి మమ్మల్ని భ్రమింపజేస్తున్నాడు. ఏదో నియతి, ఆ నియతిని అనుసరింపజేస్తూ ఈ జీవులకు సుఖదు అర్థం కాని నియతిని ఈ సృష్టిలో కల్పించి జీవులకు సుఖదుఖాల కారకుడవుతున్నాడు. అటువంటి అర్థం కాని నియతిని అనుసరించి కర్మ ఆ కర్మ యొక్క నియతి, క్రియా ఫలితం అనేటువంటి చమత్కారమైనటువంటి బంధాన్ని కల్పించి స్వర్గ ఈ జీవులను స్వర్గ మధ్య పాతాళ లోకాలలోకి దొర్లిస్తున్నాడు. శుభాశుభ ఫలములను కలిగిస్తున్నాడు. కలిమి లిరుములు అనుకోకుండా సంఘటనలో దాని నుంచి సుఖదుఖాలు ఇవన్నీ కల్పిస్తున్నాడు. ఈ లౌకిక వైదిక కర్మలతో కూడిన ఈ ప్రపంచ రచన అంతా కూడా ఆ కాలుడు అనే బాలునిదే స్వామి. ఆ బాలుడు విసుగు విరామం లేకుండా మట్టి బొమ్మలు చేస్తూ నశింపజేస్తున్నట్టు ఒక ఈ జీవులందరూ సృష్టిలోకి వస్తూ పోతూ ఉన్నారు. ఆ కృతాంతుడు అనేటువంటి కాలము అనేటువంటి పరమాత్మ అసంఖ్యాకముల జీవులను వారి వారి కర్మ వ్యవహారాలను రచించుకుంటూ పోతున్నాడు. మరలా ఆ కర్మలకు ప్రయోజనాలను ప్రసాదిస్తూ సృష్టి ప్రళయాలు కొనసాగిస్తున్నాడు కదా స్వామి. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు స్వామి దైవము అనే ఒక అర్థంగాని మహత్తరమైన విశేషం గురించి నాకు వస్తున్న కొన్ని ఆలోచనలను మీ ముందుంచుతాను స్వామి. హే మహర్షి, మీరు చెప్పేదానిలో ఏదైనా లోపాలుంటే మీరు క్షమించి నా మనస్సును యొక్క వేదనను వినండి. నియతి, కృతాంతుడు, కాలుడు, మహాకాలుడు ఇదంతా ఇటువంటి విశేష ఇటువంటి మహత్తర తత్వాల యొక్క సన్నివేశమే ఈ జగత్తు. అటువంటి మహాకల్పన, మహానాటక కల్పన స్వరూపమైనటువంటి ఈ అతి విస్తారమైనటువంటి ఈ సంసారంలో ఏమూలో స్వల్పాయుష్కులమై మేము అత్యంత అజ్ఞానంతో కూడుకొని ఉన్నాం. శరీరాన్ని పొందిన వారమై ఆ శరీర సంబంధాలతో తన్మయమైన వారమై శరీర ధారులమై ఈ దృశ్య ప్రపంచంలోకి ప్రవేశించి ఉన్న మేము దైవము అని చెప్పబడేటువంటి మా చేత గ్రహింప శక్యం కానటువంటి ఒక మహత్తర శక్తికి మోహితులం అవుతున్నాం. అతి దైవము అనేటువంటి శబ్దానికి విషయానికి మేము పూర్తిగా అమ్ముడుపోయి తోలు బొమ్మల్లాగా ఆడించబడుతూ అస్వతంత్రులమై ఈ జగత్తులలో సంచరిస్తున్నాం స్వామి. వన్యంలోని అడవిలోని మృగముల వలె మూఢులమై సంచరిస్తున్నాం. దుష్ట చరిత్రుడైనటువంటి ఆ కాలుడు సంహరించడంలో నిమగ్నుడై మమ్మల్ని నిరంతరం అనేక ఆపదల పాలు చేస్తున్నాడు. ఇక మేము తరంగాలంత పైకి కిందికి తేలియాడుతూ చదువుతుండేటువంటి కొయ్యవడే కాల ప్రవాహంలో ఇష్టాయిష్టములను అనుసరించి దొరిలించబడుతున్నాం. ఎంత ఆలోచించినా అర్థం కానటువంటి ఆ దైవము అనబడే విషయం గురించి మేము అత్యంతంగా భయపడుతూ బ్రతుకుతున్నాం. రేపు ఏమి కానున్నది, ఎల్లుండి ఏమవుతుందో ఏమో, ఆ దైవవశం కదా అంటూ రోజులు లెక్క పెడుతూ వర్తమానంలో అనేక భయ ఉద్వేగాలు పొందుతున్నాం. కానీ అయితే మేము కల్పించుకున్న మా దురాశలే మమ్ములను అగ్ని జ్వాలల వలె దహిస్తూ దైవము అనే దానికి దాసోహం చేయిస్తున్నాయేమోనని నాకు అనుమానంగా ఉంది. మా బాల్యం, మా యవ్వనం, మా వార్ధక్యం ఈ దశలన్నీ కూడా అవిచక్షణాపూర్వకంగా పరిశీలన లేకుండా అర్థం పర్థం లేని అనేక ప్రయత్నాలతో గడిచిపోతోంది. నీవో ఆవేశము భావము ఉద్వేగము పొద్దుతూ రోజుల తర్వాత రోజులు గడుపుకుంటూ పోతున్నావు. నీవో భయాలు ఆశలు ఉద్వేగాలు మూఢత్వాలు మమ్మల్ని అణచి పెడుతున్నాయి, మాకు శాంతి లేకుండా చేస్తున్నాయి, చివరికి వార్ధక్యానికి లోనై కాళ్ళ నుంచి మృంగబడుతున్నాం. స్వామి, ఇట్లా ఉన్నది మా జీవితాలు. ఆశ నిరాశల మధ్యలో చిక్కుకుని ఈ దేహం యొక్క బాల్య యవ్వన వార్ధక్యాలు అర్థం కాక చివరికి మాకు అర్థం కాని దైవము లేక కాలము అనేటువంటి ఒక చమత్కారంలో బౌలుబొమ్మలమై జీవిస్తున్నాం స్వామి. ఆ కాలునికి ఉచిత అంతాలు ఉన్నాయా స్వామి? అతనికి మంచివారైనా ఒకటే, దుర్గుణులైనా ఒకటే. మంచివారికి వార్ధక్యం వస్తుంది, మృత్యువు వస్తుంది. దుష్ట గుణాలు ఉన్నవారికి వార్ధక్యం మృత్యువులు వచ్చిపోతున్నాయి. ఈ విధంగా ఏదో అర్థం కాని మాకు అర్థం కాని ఒక దైవం చేతిలో కీలుబొమ్మలమై మేము జీవిస్తున్నాం స్వామి. హే మునీంద్ర, మా ఈ దౌర్భాగ్యాలు గమనిస్తున్నారా? ఎంతో సుఖకరములు కదా అని ఎంతో ఎన్నో ప్రయత్నములు చేసి పురోగతి తీసుకున్నటువంటి భోగములే కొంతకాలానికి మా బాలిట అనేక దుఃఖాలు ఆదుర్దాలు భయాలు కలగటానికి వేతువులుగా అవుతున్నాయి. ఆ దైవము అనబడే వస్తువు యొక్క విలాసం ఏమిటో మేమేమాత్రం గ్రహించలేకపోతున్నాం. మాకు ఆయా సందర్భాల్లో సంపదలు ఆపదలు కల్పిస్తున్న ఆ దైవం ఎక్కడది, ఏం చేస్తున్నది, ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ మా పట్ల నిర్వర్తిస్తోంది? ఒకసారి ఈ లోకాలన్నీ పరిశీలించి చూస్తూ ఉంటే ఇవన్నీ నాకు అత్యంత దుఃఖకరములే అని అనిపిస్తోంది స్వామి. ఏవేవి ఇవి పొందిన తర్వాత నేను సుఖిస్తాను అని అనుకుంటూ ఎంతో శ్రమతో ఈ జీవుడు సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడో అవన్నీ లభించినా కూడా ఈ జీవునకు ఏ మాత్రం వాస్తవమైన సుఖమే లభించటం లేదు. ఎంతో ఆశించి పొందిన వస్తువు కొద్ది క్షణాలు కూడా సుఖం కలగజేయలేదు, ఇంతలో మరొక ఆశ ఉద్భవిస్తుంది. ఆ ఆశ కోసం మరల శ్రమ, ఆ శ్రమతో ఆ వస్తువు ప్రాప్తించడం, ఆ వస్తువు లభించి లభించకపోయేలోగా మరొక వస్తువుపై ఆశ. ఇట్లా ఉండగా ఇప్పుడు ఏమి జరుగుతుందో ఆ అదంతా దైవం యొక్క అధీనంలో ఉంది. అటువంటి దైవాధీనమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ఈ జీవునికి సంతోషించవలసిన వస్తువు ఈ జీవితంలో ఏది ఉన్నది చెప్పండి స్వామి. అయినప్పటికీ ఈ జీవుడు నేనేదో పొందాలి అనేటువంటి తపన మాత్రం అత్యంత ఉద్వేగంగా కలిగి ఉంటున్నాడు. ఈ రోజు నాకు సుఖం కాదు, రేపు అట్లా ఉంటే నాకు సుఖం అని ఎక్కడికో వెతుకుతూ పోతున్నాడు. అంతర్గతమైనటువంటి ఏదో ఆరాటం కలిగి ఉంటున్నాడు. అయితే ఆ ఆరాటాన్ని ఏమర్చడానికి ధనముపైయో బంధువులపైనో పేరు ప్రతిష్ఠల కోసమో సంపదల కోసమో ఆశించటం అనేటువంటి కార్యక్రమంతో కాసేపు కప్పి పెడుతున్నాడే కానీ అంతరంగంలో ఉన్నటువంటి ఆరాటం మాత్రం అతనికి తొలగటం లేదు. అతనిలోని అంతర్గతమైన ఆవేదన ఏమాత్రం సమసిపోవటం లేదు. ఏ మునీంద్ర కౌశిక, మహర్షి ఏ పదార్థ జ్ఞానమంతా గొప్ప ఐశ్వర్యమని భాగ్యమని ఈ జీవులు భావించి ఆయా వస్తుజాలన్నీ పొందడానికి అనేక ప్రయాసాలతో కూడినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో, నా ఉద్దేశంలో ఆ ప్రయత్నాలన్నీ కూడా వాటి ఫలితాలు సహా అతి తుచ్ఛంగా కనిపిస్తున్నాయి. సత్య దృష్టి, దూరదృష్టి, పరిశీలనాత్మక దృష్టి లేకపోవడం చేతనే ఈ జీవుడు అది కావాలి ఇవి పొందాలి అని మోహంలో పడి ఎంతో శ్రమలకు లోనవుతూ అత్యంత ప్రయాసపడుతున్నాడు అని నాకు అనిపిస్తోంది స్వామి. ఇక ఈ జీవితం గురించి చూస్తావా? ఆయు అత్యంత చపలం, మృత్యు ఏకాంత నిష్ఠుర, కారుణ్యం చాపి సరళం, బాల్యం జడతయా కృతం. ఈ ఆయువును చూద్దామా స్వామి? ఎప్పుడు మరణం వచ్చి పడుతుందో తెలియదు. అది బాల్యంలో వస్తుందా, యవనంలో వస్తుందా, వార్ధక్యంలో వస్తుందా చెప్పలేం. ఎక్కడి నుంచి వస్తుందో కూడా చెప్పలేం. ఈ విధంగా ఈ ఆయుష్ అత్యంత చపలంగా కనిపిస్తోంది. మృత్యువ పక్కనే జ్ఞానుడి దూరంలో వెంట నంటి ఉంది. అతి క్రూరంగా ఈ దేహాన్ని ఈ యవనాన్ని మృంగివేయాలని ఎదురు చూస్తోంది. ఈ జీవుడు యవ్వనము అనేటువంటి తెలివైన మోసగత్వం చూసుకుని మానగర్వాలు పొందుతూ క్షణంలో విచక్షణ కోల్పోతున్నాడు. నా మీసం చూస్తున్నారా, నా కండలు చూస్తున్నారా, నా యవ్వనం చూస్తున్నారా అని పైపై ఆనందాలు జీవిస్తున్నాడు. కానీ యవ్వనం శాశ్వతమా, సంపదలు శాశ్వతమా, సంబంధాలు శాశ్వతమా? వాస్తవానికి అన్ని క్షణికం. ఈ క్షణంలో ఈ విధంగా ఉంటుంది, మరొక క్షణంలో మరొక రకంగా ఉండబోతోంది. బాల్యం చూద్దామా, అదంతా దట్టమైనటువంటి అజ్ఞానంతో కప్పు వేయబడి ఉంటోంది. స్వామి, కళాకలంకితో లోకో బంధవో భవబంధనం, భోగా భవ మహారోగా, తృష్ణాశ్చ మృగతృష్ణికా. ఈ లౌకిక సంబంధమైనటువంటి విషయాలన్నీ చూసుకుంటూ ఉంటే మేము నిర్వర్తించవలసినటువంటి అనేక లోక సంబంధమైన లౌకిక విషయాలన్నీ గమనిస్తూ ఉంటే నాకు ఇవన్నీ అనేక విషయాలు అనుసంధానాలుగా కనిపిస్తున్నాయి. అనేక కలంకితాలతో అనేక దోషాలతో కూడుకొని కనిపిస్తున్నాయి. పోని అయిన వాళ్ళని బంధువులని మిత్రులను చూచి ఆనందిద్దామా? ఈ బంధువులు, ఈ మిత్రులు, ఈ స్వజనులు, ఈ పరిజనం, ఈ పరిచయాలు, ఈ సంబంధాలు, ఈ బాంధవ్యాలు, ఇవన్నీ అనుక్షణికంగా బంధాలే కాని సుఖ విషయాలు కావు. ఈ సహజనులతో ఏర్పడేటువంటి సంబంధాలు కాని, బాంధవ్యాలు కాని, వాటి మీద ఉండేటువంటి మమకారాలు కాని, రాగ ద్వేషాలు కాని, ఇవన్నీ వాస్తవమైన సుఖమును ప్రశాంతతను ఏ మాత్రము ప్రసాదించడం లేదు. జీవుడు ఇది గమనించకుండానే వీటి ఎందుకు చిక్కుకుని ఉన్నాడు. ఇక్కడ కనబడే రోగాలన్నీ నాకు మహా రోగముల యొక్క ప్రతిరూపాలుగా కనిపిస్తున్నాయి స్వామి. ఎప్పటికో ఎక్కడో ఏదో పొంది ఏదో సుఖించబోతున్నాము అని రూపం కలిగినటువంటి వ్యవహారం అంతా ఇంకా దాహంతో పరితపిస్తూ దూరంగా కనబడేటువంటి మృగతృష్ణను చూసి అక్కడ ఉండే జలాన్ని త్రాగి దాహం తీర్చుకుందామని గంతులు వేయటం లాంటిదే కనబడుతుంది, ఇంకా కనిపిస్తుంది స్వామి. తృష్ణాస్య మృగతృష్ణికా, మృగతృష్ణ లోని జలంలాగా ఎండమావుల్లోని జలాన్ని చూచి జింక గంతులు వేసినట్టు ఆహా, అక్కడ జలం కనబడుతోంది, అక్కడికి వెళ్ళి తాగి దాహం తీర్చుకుని హాయిగా ఉంటానులే అని అనుకోవటం ఎటువంటిదో నాకు ఇక్కడ కనపడేటువంటి జీవుల యొక్క సంబంధ బాంధవ్యములకు సంబంధించిన ఆశలు, సుఖించబోతున్నాను అనేటువంటి భావన ఆ విధంగా కనిపిస్తుంది స్వామి. చక్రోప్యాక్రమ్యతే వత్రై తుమోపి నియమ్యతే. స్వామి, ఈ కాలం యొక్క గతి, ఈ కాలం యొక్క చర్యలు చూస్తుంటే నాకు అత్యంత ఆశ్చర్యం కలుగుతోంది. చక్రోప్యాక్ర ఆక్రమ్యతే వత్రైర్మోపి నియమ్యతే వాయురప్యేత్యవాయత్వం మాతృసేజనే. కాలం యొక్క గతికే ఎంత ఆశ్చర్యంగా ఉన్నదంటే ఈ మూడు లోకాలను పరిపాలించేటువంటి ఇంద్రుడు అంటుంది వాడు మృత్యుముఖంలో పడుతున్నాడు. సర్వమును నిర్దేశించేటువంటి యముడు నియమించబడుతున్నాడు. వారు అంతటి వారు ఒకనొక సమయంలో ప్రాణహీనుడై నిస్సారుడై మాయమైపోతున్నాడు. చంద్రుడు భూడిగా మారిపోతున్నాడు. సూర్యుడు ఖండ ఖండాలుగా అవుతున్నాడు. అగ్ని ఆరిపోతుంది. బ్రహ్మదేవుడే దిగిపోతున్నాడు. ఈ కనపడే సర్వ దృశ్యం నామరూపాలు స్మరించకుండా ఎటో వెళ్ళిపోతుంది. హరి అంతటి వాడు హరించుకుపోతున్నాడు. భర్గుడు భస్మం అవుతున్నాడు. ఈ కాల వ్యవహారము, కారణము, పుణ్యము, పాపము ఇవన్నీ చమత్కారాలు కలిగినటువంటి కృతాంతుడు అనే కాళుడు అనేవాడు కాలు నుంచి మృంగిపడుతున్నాడు. ఆ కాలుడు టైం ఫ్యాక్టర్ అనేటువంటి ఆ కాలుడు బేసిక్ టైం జనరేషన్ అనేటువంటి మహాకాలుని ఎందు లయమైపోతున్నాడు. ఏ అనివార్యమైనటువంటి నియతి అంటే ఇనెవిటబుల్ అండ్ ఇండిస్పెన్సిబుల్ డెస్టినీ అనివార్యము అనుభవించక తప్పదు అని ఏ నియతి అత్త కలుగుతోంది అని ప్రపంచంలో జనులు భావిస్తున్నారో అటువంటి దుస్సవరమై ప్రవర్తించేటువంటి నియతి కూడా లయించిపోతోంది, విలయించిపోతోంది, ఆకాశమే నిరాకాశం అయిపోతోంది. ఇక తుచ్చ శరీరధారులకు మాపోటి వారి గురించి ఏమని చెప్పమంటారు? మాకు ఆలంబనం ఎక్కడి, మా ఇల్లు ఏమవుతుందో, మా వాకిలు ఏమవుతుందో, నా చేతులు ఏమవుతాయో, కాళ్ళు ఏమవుతాయో, పిల్లలు ఏమవుతారో అనేటువంటి భావాలకి ఎక్కడ అర్థం స్వామి? ఈ మహాత్మా ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది అయ్యా, అది ఏమంటే అచింత్యమైనటువంటి మహాశక్తి రూపమైనటువంటి ఏదో అజ్ఞాతమూర్తి ఉన్నది. ఆ అజ్ఞాతమూర్తి యొక్క అనిర్వచనీయమైనటువంటి తత్వం వినడానికి కానీ చూడటానికి కానీ మాట్లాడటానికి కానీ నిర్వచించడానికి కానీ చెప్పడానికి కానీ ప్రాప్తమయ్యేది కాదు. ఆ అజ్ఞాతమూర్తి ఎక్కడ ఎక్కడి నుంచో ఏం చేస్తుందో కూడా ఊహించలేము. అటువంటివి ఆ అజ్ఞాత కాల స్వరూపిణి మహామూర్తి అర్థం కాని తత్వం మహాశక్తి ఏదైతే ఉందో అది కళ్ళకు ఇంద్రియాలకు గోచరం కాదు, లభ్యం కాదు. ఆ మహత్తర అజ్ఞాత మూర్తి తన తానే తన ఎందు తానే తన మాయకే ఈ స్థూల సూక్ష్మ భూతములతో కూడినటువంటి అనేక జీవులతో కూడినటువంటి స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం ఇటువంటివన్నీ కలిగినటువంటి అనేక జీవులతో జీవుల యొక్క సమావేశంతో కూడిన ఈ విశ్వ పరంపరలను కనపడేటట్టు చేస్తుంది. ఆ మహాద్భుత అజ్ఞాత వస్తువును అధిగమించేది ఏది ఈ ముల్లోకాల్లో ఎక్కడా లేదేమో. అదియే సర్వజీవులలో అహంకార రూపంతో సర్వత్రా స్వతంత్రంగా వెలయచు ఈ చమత్కారం అంతా నడుపుతోంది. ఆ పరమ వస్తువు ఆ అజ్ఞాత మూర్తి యొక్క ఆజ్ఞ చేతనే సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు, ప్రకాశిస్తూ రాత్రింబవళ్ళు నిర్మిస్తున్నాడు. ఆ పరతత్వం యొక్క ప్రభావం చేతనే ఈ దేహాలు తల్లి గర్భంలో నిర్మించబడుతున్నాయి, ఈ దేహాలు పరిపోషించబడుతున్నాయి, ఈ దేహాలు నశిస్తున్నాయి. ఈ దేహాలకు గుణము, కోపము, ఆవేశము, ఇష్టము, అపకారము ఇటువంటి అనేక గుణాలు ప్రకటితమవుతున్నాయి. ఏ పరమ వస్తువు అనిర్వచనీయమై చెందుతుందో అది ఏ జీవగుణంలో చేయతో ఆశ్రయించి ఈ భోగ ఈ భూమి యొక్క ఉనికికి కారణమవుతోంది, ఈ జీవుల యొక్క పరిపోషణకు కారణమవుతోంది, ఈ నక్షత్ర మండలాన్ని ఆవేశించి ఉంటోంది. ఆ పరమ పురుషుడు ఆ మహత్తర శక్తి మనస్సుకు వాక్కు అతీతుడై సర్వదా సర్వమై అత్యంత మౌన స్వరూపుడై ఇదంతా ఆస్వాదిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన ఆలోచనల చేతనే అనేక మంది జీవుడు ఆ జీవుల యొక్క స్వభావాలు ఇవన్నీ కల్పించబడుతున్నాయి. ఆయన యొక్క మహత్తర సంకల్పం చేతనే స్వర్గంలో దేవతలు, భూలోకంలో మనుష్యులు, పాతాల లోకంలో పాములు సృష్టించబడి పరివేష్టించబడి ప్రతిష్ఠితమవుతున్నాయి. దురాచారి అయినటువంటి మన్మధుడు కూడా ఆ యొక్క మహత్తర శక్తి యొక్క ప్రభావం చేతనే అనుగ్రహం పొంది గొప్ప బలం సంపాదించి ఈ లోకులను ఏలుతూ అనేక పరాక్రమాలు ప్రదర్శిస్తున్నాడు. లేకుంటే ఈ ఆశ రూపంలో, ఊహ రూపంలో, ఏదో కోరిక అనే రూపంలో ఉండేటువంటి ఆ సర్వ జీవులలో ఏర్పడి ఉన్నటువంటి ఆ మన్మధుడికి ఇంతటి శక్తి ఎక్కడిది స్వామి? అప్రతిహితమైన అప్రతిహతం అజ్ఞాతం అయినటువంటి ఆ మహత్తర మూర్తి నుండి శక్తిని పొందినటువంటి మన్మధుడు తన దుశ్చర్యల ప్రభావం చేత ఈ జీవులను అందరినీ భ్రమింపజేసి వీరిలో కోపము, ఆవేశము, ఇష్టము, రాగము, క్రోధము, మోహము అనేకం కల్పించి ఈ జగన్నాటకాన్ని అంతా నడిపిస్తున్నాడు స్వామి. ఇది వెనకాల ఉన్న మహత్తర తత్వమే ఆ యొక్క మన్మధుడికి కారణం. అత్యంత వివేకులు, బ్రహ్మజ్ఞానులు కూడా స్త్రీల యొక్క కుచ్చళ్లను చూచి చిత్తబ్రహ్మ పొందడం ఆ మన్మధుని యొక్క ప్రభావమే. ఆ మన్మధుడు ఆ మహత్తర శక్తి యొక్క కల్పన, అజ్ఞాతమూర్తి యొక్క కల్పన చమత్కారమే స్వామి. ఇప్పుడు ఈ జీవులు ఏం చేయాలి, ఎలా ఉండాలి? నాకు ఈ ఎదురుకుండా కనబడే మాత్రమైనటువంటి మాయా దృశ్యాన్ని జయించడానికి ఉపాయాలు ఏమి, ఎక్కడున్నాయి, ఏం చేయాలి అని ఆలోచన చేయగా చేయగా ఒక చిన్న ఆలోచన వచ్చింది స్వామి. మహర్షి చెప్తున్నాను వినండి, ఎలా ఉంటే ఎవరు తెలివిగా ఎలా ఉండాలి అనే స్వామి. పరోపకార కారుణ్య పరాతి పరదత్తయా సుఖం మంగి స్వాత్మ శీతలయా ధియా. స్వామి నాకేమొచ్చింది, నేనేం పొందుతున్నాను అని జీవుడు ఎప్పుడైతే భావన చేస్తున్నాడు అప్పుడు మన్మథవశుడై ఈ జగత్ నాటకంలో అనేక కర్మలకు అనేక స్థితిగతులకు లోనవుతున్నాడు స్వామి. అందుచేత జీవుడు ఏం చేయాలి, నాకేమొచ్చింది అనేది కాదు, పరోపకార కారుణ్య ఇతరుల కొరకై నా దేహము, ఇతరుల కొరకై మంచి కొరకై ఇతరు సుఖము కొరకై నా ఆలోచనలు ఉండుగాక అన్న భావనతో ఎవరైతే ఉంటారో ఇతర కష్టములను చూసి అది తనవే అనుకుని తన కొరకై పరితపించకుండా ఇతరుల కష్టముల కొరకు మాత్రమే పరితపిస్తూ ఉంటాడు. బుద్ధిపరం చేత తత్వ జ్ఞానాన్ని సంపాదించుకుని స్వాత్మ ఎందే రమిస్తూ ఉంటాడు అటువంటి వాడు మాత్రమే ధన్యుడు, అట్టి వాడు మాత్రమే ఈ మాయకు లోను కాకుండా దీనికి దూరంగా ఉండగలుగుతాడు. వాడే అటువంటి వాడే ఈ మాయా జగత్తునందు ఉత్తమమైన సుఖం పొందుతున్నాడు. అలా కాకుండా నాకేదో రావాలి, నేను పొందాలి కదా అన్న భావనతో బద్ధుడవుతున్నాడు. తన కష్ట సుఖాలు చూసి దుఃఖించేవాడికి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటున్నాడు. ఎవరైతే అటువంటి ఆత్మ ఎందు రమించాలి అన్నటువంటి ప్రజ్ఞను ప్రవృద్ధం చేసుకోడో అటువంటి వాడి వాని విషయం ఏం చెప్పమంటారు, వారి వలన వారికే గాని లేక ఇతరులకు గాని ఏం లాభం ఉందో చెప్పండి. ఈ మనుష్యులలో అనేకులు మహా వశం చేత ఈ జీవితము అనే మహారణ్యంలో చిక్కుకున్నారు. అనేక స్వకీయ కల్పనలతో దురాచారముల చే వేధించబడుతున్నారు. ఏ మహర్షి మహాత్మ, ఈ జనులు మరల మరల పుడుతున్నారు, మరల మరల చూస్తున్నారు. పునరపి జననం, పునరపి మరణం, పుట్టిన తర్వాత అనేక కర్మలు ఆచరిస్తున్నారు. ఇన్ని కర్మలు ఆచరించినా పర్యవసానం మాత్రం మరణమే. స్వల్ప విషయాలు లభించగానే ఎంతో ఆనందం పొందుతున్నారు. స్వల్ప ఆశలచే, స్వల్ప క్రియలచే మరల మరల ఆయుర్దాయం వ్యక్తం చేసుకుంటున్నారు. జీవితం అనే అవకాశాన్ని చిన్న చిన్న వస్తువుల కోసం, స్వల్పమైన ఆశల కోసం, స్వల్పమైన క్రియల కోసం వ్యర్థం చేసుకుంటున్నారు. దూరదృష్టి కలిగి ఉండట్లేదు, దుష్ట దృష్టితోనే కొనసాగుతున్నారు. వారికి జీవితం వల్ల, మానవ జీవితం అనే అవకాశం వల్ల ఏమీ పొందక వారు కోరుకునే ఫలములన్నీ చివరికి వారికే ఉరితాళ్లుగా పరిణమిస్తూ మూర్ఖపు జీవితాన్ని పెడుతున్నారు స్వామి. మూర్ఖపు కార్యక్రమాలు ప్రారంభించి వాటి నుంచి ప్రాప్తున్నటువంటి మూర్ఖమైనటువంటి ఫలితాలను పొంది ఆ ఫలితముల వలన మరికొన్ని మూర్ఖమైన కార్యక్రమాలు స్వీకరిస్తూ ఈ విధంగా చేసింది చేస్తూ పూడుతూ సాగుతూ అనేక జన్మ పరంపరలు గడుపుతున్నారే గాని ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి, ఆత్మ ఎందు నిద్ర లేవాలి, ఆత్మ దృష్టిని పెంపొందించుకోవాలి, అతీతత్వాన్ని సమత్వాన్ని అవధరించాలి, తద్వారా దుఃఖాలను జయించాలి అనే ప్రయత్నమే ఈ జీవులు చేయట్లేదు స్వామి. ఈ జీవుల యొక్క దుఃఖాలకు అంతు లేదు. అయితే అనేక మంది జీవులలో కొద్ది మంది మాత్రం వివేకులై జ్ఞానులై ఆత్మ దృష్టితో ఈ సర్వము లీలగా క్రీడగా ఆస్వాదిస్తున్నారు. వారు ఈ అవిద్యాజనితమైనటువంటి అవిద్యజయించేటువంటి సర్వకామ్యక కర్మలు, వారి ప్రయోజనాలు అతి తుచ్చమైనవిగా గమనించి దూరంగా ఉండగలుగుతున్నారు స్వామి. ఈ అమాయక జీవుల వాళ్ళ జీవిత వ్యవహారాలు చూస్తే ఒకసారి నాకు ఎంతో నవ్వు వస్తుంది స్వామి. అజ్యోత్సవో అయం మృతురేష తదేహ अयमृत अयमृत अमृतरेशा तदेह यात्रा ते बंधव सुखमिदं सविशेष भोगं इत्थमुदैव कलयन् श्रीकल्पजालं जालं आलोलपेलवमतिर्गलतीह लोकः आद्योत्सवो अयम् अयमृतरेषु तदेह यात्रा. ఈ ప్రపంచంలో అమాయక జనుల సంచార వ్యవహారం గమనిస్తున్నారా మునీంద్ర? నేడు ఈ ఉత్సవం మరొకప్పుడు మరొక సందర్భంలో మరొక గొప్ప ఉత్సవం జరగబోతోంది. ఈ వ్యవహారం, ఈ పెళ్లి, ఈ వ్రతం, ఈ క్రతువు, ఇప్పుడు ఈ ఋతువు, ఆ రోజు ఆ ఊరు పోవాలి, ఈ రోజుల్లో ఈ యాత్రలు చేయాలి, ఆ పిల్లల వివాహాలు చేయాలి, వారితో కలిసి ఉండాలి, వీరిని వదిలిపెట్టి ఉండాలి. ఇదంతా నా బంధువులు, ఇది నా సుఖం, ఇది నా సరదాలు, ఇది నా విరామం, ఇవి నా ఆటలు, ఇవి నా విషయాలు, ఇవి నా భోగాలు, వీరి వల్ల నాకేం లాభం, వీరు నాకెంత ఇష్టం, ఇత్యాది మిథ్యా కల్పనలన్నీ కల్పించుకుంటూ మేమంతా ఆ కల్పనల్లో బద్దులమే ఉంటున్నాం. చపల చిత్తం విజృంభిస్తూ ఉంటే ఏది సత్యమో ఏది నిత్యమో గమనించలేకే పోతున్నాము స్వామి. ఈ మనోవృత్తులు అశాంతి విషయం కూడా సరి చెప్తాను వినండి స్వామి. నిశ్రేయ విరోధి భావం చెప్తున్నాం వినండి స్వామి. మనోవృత్తులు వాటి వల్ల కలిగేటువంటి అశాంతి ఏ విధంగా ఉంది? అన్యచ్చ తాతాదితరామరమ్యే మనోరమే చేహ జగత్స్వరూపే నకించిదాయాతి తదర్థజాతం వినాతి విశ్రాంతిం ఉపైతి చేతః. నాకు ఈ ప్రపంచమంతా ఒక మోసం చేసే ఒక వ్యక్తి యొక్క కల్పించిన ఎదురుగా కల్పించిన నాటక రంగంలో కనిపిస్తుంది మాత్రం స్వామి. పైకి మాత్రమే మనోహరంగా కనిపించేటువంటి ఈ కుత్సిత ప్రపంచంలో వాస్తవమైన మనశ్శాంతి కలిగించగలిగే వస్తువు ఏది ఉన్నది, ఎక్కడున్నది? బాల్యేగతే కల్పిత కేలిలోలే మనోమృగే దారదరీషు చీర్ణే శరీరకే తర్జరతాం ప్రయాతే విదూయతే కేవల ఏవ లోకః. బాల్యం అంతా చూస్తే అదంతా కల్పిత క్రీడామయమే కదా. ఇక ఎవరు అంటారా స్త్రీ పురుష సాంగత్యం, పరస్పర సాంగత్యం, దేహాకర్షణ, ఒకరు తను తానే పొగుడుకోవటం లేదా తను తానే దూషించుకోవటం, తను తానే బాధించుకోవటం, దురహంకారమైన చర్యలు, సంభాషణలు, ఈ విధంగా యవ్వనం అంతా గచ్చిపోతుంది స్వామి. ఇక ముసలితనం ప్రవేశించిందా అన్ని కష్టాలే. ఈ విధంగా ఈ జనులు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అని నాకు అనిపిస్తుంది. ఈ రోగ మృత్యువు వచ్చి ఈ అలిసిపోయినటువంటి శరీరాన్ని నోటగర్చుకొని ఎటో తీసుకుపోతుంది. అప్పుడు ఆ జీవుడు ఈ ఇహలోకంలో అంతా శూన్యమే పొందిన అంతవరకు నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నాకు సంబంధించిన వాళ్ళు, నా సంపద, నా పేరు ప్రతిష్టలు అనుకున్నవాడు కాస్త ఎప్పుడైతే ఆ దేహం మృత్యువు చేత మింగివేయబడిందో శూన్యాన్ని అనుభవిస్తున్నాడు. నావి అనుకున్నవేమైనాయి అని రోధిస్తున్నాడు. ఈ జీవుడు జీవించి ఉన్నంత కాలం ఆ వయస్సు పెరుగుతోంది, ఇంకా పెద్దవాడిని అవుతున్నాను అని సంతోషిస్తున్నాడే గాని అయ్యో నా ఆయుష్ తరిగిపోతుంది, మానవ జన్మ అనేటువంటి మహత్తరమైన అవకాశం వృధా అవుతోంది, ఇప్పటి వరకు నా స్వస్వరూపం విషయమై ఏం గ్రహించాను, ఇప్పుడు ఇప్పుడైనా సరే ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఏ మార్గాన్ని అన్వేషించాలి, ఏ జ్ఞానులతో సంభాషించాలి, ఎలా ఆత్మజ్ఞానం సంపాదించాలి అని అనుకోవటమే లేదు, అటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. పోని ఆనందంగా ఉంటాడా? చాచ తృష్ణ అనేది హృదయంలో ప్రవేశించి ఇతను కాసేపు సంతోషించే లోపల ఇతని సంతోషాన్ని అంతా పొడకన పెట్టుకుని ఇతన్ని అనేక దుఃఖాల్లోకి తోడిపెడుతుంది. పంచేంద్రియాలు ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు వాటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే హృదయంలో ఉన్నటువంటి వివేక రత్నం కాస్త మరుగున పడిపోయి మట్టితో మట్టి బురదలో ఇరుక్కుపోయినట్లు అయిపోతుంది. భ్రమాత్మకమైనటువంటి సంబంధ బాంధవ్యాల రూపంలో ఉండేటువంటి నా కొడుకు, నా కూతురు, నా వాళ్ళు, నా ఆయన వాళ్ళు, నా భర్త, నా భార్య, నాకు చెందిన వారు, వీరికి నేను చెందిన వాడిని, వీరు నాకు చెందిన వారు, ఇటువంటి భావావేశంతో భ్రమాత్మకమైనటువంటి ఈ సంసారం తో బ్రతుకంతా గడిచిపోతోంది. బ్రతుకంతా ఈ సంసార విషయాలకే ఆక్రమించబడిపోతోంది. ఇక ఈ మనసు ఉంది చూశారు, కృష్ణ ఎందు కృష్ణలో ఆశలు యథేచ్ఛగా సంచరిస్తోంది. ఈ జీవుని యొక్క జీవితం అంతా ప్రయోజనరహితంగా నిష్ప్రయోజనంగా వ్యర్థంగా పరిభ్రమించి పిచ్చికుక యొక్క పలుగురులాగా తయారు చేస్తుంది. కాలమంతా వ్యర్థమైపోతుంది స్వామి, ఉత్తమమైన ఫలితం ఏది లభించడం లేదు. క్రమక్రమంగా ఆయుష్ గడిచిపోతుంది. పుచ్చేషు దూరాస్త విషాదమోహ స్వాస్థ్యేషు నోత్సిత మనోభిరామ సుదుర్లభ సంప్రతి సుందరీభి అనాహతాంత శరణ మహాంత. నా ఉద్దేశంలో చెప్తున్నాను స్వామి, ఈ ప్రపంచంలో కనిపించే ఆపదలంతా కళలోని విశేషాలుగా ఎవడైతే శోకించడో, ఇక్కడ పొందబడుతున్నటువంటి సంపదలను చూసి మత్తు పొందడో, ఎవరు యువతుల దేహాలను చూసి విచలించడో, దేహములతో సంబంధించిన పరస్పర ఆకర్షణ లోను కాడో, అటువంటి చిత్తమును అటువంటి మనస్సును పొందగలిగిన వాడు మాత్రమే ఈ జగత్తులో ఉత్తముడు. అంతేగాని ఈ విషయం అనేక విషయములకు సూచించేవాడు, ఆశ నిరాశలు పొందేవాడు, సంపదలకు గర్వించేవాడు, సంపదలు పోయినప్పుడు దుఃఖించేవాడు, దేహాలు చూసి విచరించేవాడు ఉత్తముడు ఎలా ఉంటాడు స్వామి? జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే శోకాన్ని, సంపదల పట్ల ఉండే గర్వ ఉద్వేగాల్ని, దేహాలను చూసి భ్రమ చెందటాన్ని జయించాలి కదా స్వామి. ఏ ముని శ్రేష్ట వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, నా ఉద్దేశంలో ఒక గొప్ప యుద్ధంలో అనేక ఏనుగులు అనేక గుర్రాలు గొప్ప శత్రు సైన్యం ఎదురుపడినప్పుడు తన అస్త్రశస్త్ర విశేషాలతో జయించేవాడు నిజమైన సూర్యుడు కాదు స్వామి. అనేక మనోవృత్తులతో అనేక ఆలోచనలతో ఇంద్రియ విషయములకు లోనైపోతున్నటువంటి ఈ యొక్క మనస్సుని జయించిన వారే వీరుడు. ఎవడైతే ఈ దృశ్యమునకు తనను తాను అమ్ముకోడో, ఎవరి మనస్సు అయితే ఈ జగత్తుకు ఈ దృశ్యానికి అతీతమై ప్రకాశిస్తూ ఉంటుందో అతడే వీరుడు స్వామి. వాస్తవానికి ఈ మానవునకు శత్రువులు మరెవరో కాదు స్వామి, తన దురాశే తన శత్రువు. తను ఈ ఆ విషయం వ్యక్తుల పట్ల, విషయముల పట్ల, చరిత్రముల పట్ల వాళ్ళు అలా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి కదా, ఇటువంటి ఆశించటము అనే స్వభావమే ఇతనికి నిజమైన శత్రువు. ఇటువంటి ఆశించటం అనేటువంటి రోగంతో గ్రస్తమైన మనస్సుకు శాంతి ఎక్కడ లభిస్తుంది స్వామి? శాంతి వస్తువులలో లేదు స్వామి. ఆశించటం అనే జబ్బు ఎప్పుడు మనస్సు చిరిస్తుందో అప్పుడు మాత్రమే ఈ జీవునికి శాంతి. అంతేగాని శాంతి ప్రారంభంలో లేదు. అయితే ఈ జీవుడికి ఆశకు అంతూ ఉండటం లేదు. కీర్తి కావాలి, ప్రతాపం, సంపద కావాలి అని ఎక్కడ ఆశించడం జరుగుతుందో అటువంటి జీవుడికి తత్వగుణం, వివేకం ఎలా లభిస్తుంది స్వామి? వివేకం లభించకపోతే తన యొక్క స్వస్వరూపం ఎట్లా అనుభవం అవుతుంది? ఓయి మానవుడా, నువ్వు పర్వత గుహలో ఉన్న లేక వజ్ర నిర్మితమైనటువంటి అంతఃపురంలో దాగినప్పటికీ అదృష్టానుసారంగా వచ్చేటువంటి సంపదలు కాని ఆపదలు కాని ఎవరూ నిరోధించలేరు. ఆ సంపదలు నిన్ను సమీపిస్తాయి, ఆపదలు నిన్ను సమీపిస్తాయి. అటువంటి సంపద ఆపదలను చూసి ఎందుకు భ్రమ పొందుతావు? ఈ ధన, భార్య, భర్త, పుత్ర ఇటువంటి సంబంధములతో కూడినటువంటి రస పానీయాలతో ఎందుకు భ్రాంతి పొందుతావు? ఈ సంపదలన్నీ జీవించి ఉన్నంతకాలం అజ్ఞానం అనే మూర్ఛను కల్పిస్తాయి. శరీరం చెల్లించిన తర్వాత అయ్యో వాళ్ళేమయ్యారు, వీళ్ళ గతి ఏమిటి, ఇటువంటి భావాలతో అనేక దుఃఖాలకు, భ్రమలకు కారణమవుతుంది. మృత్యువు తర్వాత కూడా దుఃఖం కొనసాగడానికి కారణమవుతుంది. సర్వ మమకారాల యొక్క అంతిమ రూపం దుఃఖములే అయి ఉన్నాయి. నేను వీటికి సంబంధించిన వాడిని, ఇవి నాకు సంబంధించినవి అని ఎప్పుడైతే నీవు భావిస్తావో ఓ జీవుడా, ఈ విషయాలతో సంబంధం నీకు తప్పదు. వాటిపై అంత నమ్మిక ఎక్కడి నుంచి వచ్చి పడుతుంది? ఎవరు కట్టిస్తున్నారు? ఎవరు భ్రమింపజేస్తున్నారు? ఎవరు ఈ జీవుని సత్య వస్తువుని కోసం ప్రయత్నించకుండా నిరోధిస్తున్నారు? మిత్రులారా, మృత్యువు శరీరమును ఆక్రమిస్తున్నప్పుడు నా భార్య, నా పుత్రుడు, నా బంధువు, నా పరివారం ఇవన్నీ కాపాడుతున్నాయా, కాపాడగలుగుతాయా? నా వారు అనుకున్న వారు అవుతారా? ఎందుకు ఇది గమనించట్లేదు ఈ జీవుడు? విషాదయుక్తో విషమామవస్థ, విషాదయుక్తో విషమామవస్థాం ఉపాగత కాయవయోవసానే భావాన్ స్మరన్ స్వానిహ ధర్మరిక్తాం జంతుర్జరావానిహ దహ్యతే అంతః. ఈ జీవుడు ఎప్పుడైతే అవసాన కాలానికి వస్తాడో, మృత్యువును సమీపిస్తూ ఉంటాడో, అప్పుడు విషాదకరమైనటువంటి అవస్థలు పొందటమే జరుగుతోంది. అప్పటిదాకా అతని వెంట వచ్చినటువంటి స్నేహాలు, సంబంధాలు, అనుబంధాలు, సంపదలు ఇవన్నీ అతనికి సుఖం కలిగించకపోగా అనేక విషాద అవస్థలకే కారణమవుతోంది. విషన్నుడై తాను చేసినటువంటి పాపపు పనులను నెమరవేసుకుంటూ ఎంతో దుఃఖం అనుభవిస్తున్నాడు. తాను మమకారం పెంచుకున్న వాటినన్నిటినీ మననం చేస్తూ, అయ్యో ఇవన్నీ పోగొట్టుకుంటున్నానే, నా పిల్లలు, నా వారు, నాకు సంబంధించిన వారు, వీళ్ళందరూ దూరం అవుతున్నానే అని అంతరంగంలో దహించి వేయబడుతున్నాడు. నావి నావి అనుకున్నవి ఇప్పుడు అతనికి హృదయంలో అగ్నిని, ఉష్ణత్వాన్ని కలిగించడానికి కారణమవుతున్నాయి. ఎంత దౌర్భాగ్యం! కర్మమునకు అనుకూలం కానటువంటి అర్ధకామాలకై జీవితమంతా వెచ్చించిన వారి మనస్సు అవసాన కాలంలో నెమలిపించబుతూ తుది భాగంలాగా చంచలం అవుతుంది అని విజ్ఞులు చెప్తూ ఉంటారు. మరి అటువంటి మనస్సును మృత్యు సమయంలో ఎట్లా ఈ జీవుడు సమదాయించుకోగలడు చెప్పండి? దుఃఖాన్ని జయించడం ఎట్లాగా? దుష్కర్మల ఫలితాలు ఇలా ఉంటే ఇక సత్కర్మ ఫలితాలు చూద్దాం. అవి కూడా పడిలేచేటువంటి నదీ తరంగాల వలె వాటి ప్రయోజనాలు కూడా క్షణభంగురాలే కదా. సంచితమైనటువంటి సత్కర్మలు చేసిన వాడికి కూడా మృత్యుముఖంలో ప్రవేశించేటప్పుడు శాంతి కలగటం లేదు. ఇక జీవించి ఉన్నప్పుడు కూడా దైవవశాత్తు ఇక పూర్వపు సత్కర్మల ప్రారంభంగా ఏవైనా సంపదలు, అనుకూలాలు ప్రాప్తించినప్పటికీ దేహాత్మ బుద్ధి గల వాళ్ళకి ఆ భోగాలన్నీ ఏమాత్రం తృప్తి ఇవ్వవు, ఇవ్వలేవు. కట్టెల సంఖ్య పెరిగిన కొద్దీ అగ్నిజ్వాలలు అధికం అవుతూ ఉంటాయి చూడండి. అలాగే సంపదలు పెరుగుతున్న కొద్దీ ఈ జీవుడికి దుఃఖం ఇంకా అధికం అవుతుంది. ఈ రోజు ఇది చేస్తాను, ఆ రోజు అది చేయాలి, ఇది పొందాలి, అది చేస్తాను, అది కావాలి, ఇట్లా అవిశ్రాంతంగా చింతన చేయు మనుషులకు ఆయా కర్మ ప్రయాసాలని చివరికి ఏ రూపంగా చూసినా కూడా దుఃఖ పరంపరలుగానే పరిణమిస్తున్నాయి. ఇటువంటి లౌకికమైన అనేక ప్రయత్నాలు చేయటంలోనూ పిల్లలు, మిత్రులు, భార్య, భర్త వీళ్ళను, సంబంధికులు వీళ్ళందరినీ సంతోషపడటంలోనూ కాలమంతా ఎంతో ఘోరంగా వ్యర్థం అవుతోంది. ఇక వార్ధక్యం దాపరించిందా? ఉన్న కొద్దిపాటి వివేకం కూడా బూడ్చిపెట్టుకుపోతుంది. పర్ణాని జీర్ణాని యథా తరుణాం తమేచ్ఛ జన్మాసులయం ప్రయాతి తథైవ లోకాః స్వవివేకహీనాః తమేచ్ఛ గచ్ఛంతి కుతో అప్యహోభిః. చెట్టుకు ఆకులు చిగురించి కాలక్రమంగా ఎండి రాలిపోతూ ఉంటాయి చూడండి. అదేవిధంగా ఈ ప్రపంచంలో వివేకహీనులమైన మేము జన్మిస్తున్నాము, తొలగిపోతున్నాం. ఈ దేహాలు మాకు వస్తున్నాయి, తొలగిపోతున్నాయి. స్వామి, మహర్షి, ఒక్క విషయం చూస్తుంటే నాకు చాలా చిత్రం అనిపిస్తుంది. ఈ జనులంతా ఏవేవో కార్యక్రమాలు రచించుకుని అందులో నిమగ్నులై పగలంతా అటు ఇటు తిరుగుతున్నారు. బానే ఉంది. రాత్రికి కృపకి చేరుతున్నారు, ఇంటికి చేరుతున్నారు. ఇతస్తతో దూరతరం విహృత్య ప్రవిశ్య గేహం దివస అవసానే వివేకి లోకాశ్రయ సాధు కర్మ రిక్తే అగ్నిరాత్రే కాము పై చరిత్ర. ఇతనికి నిద్ర ఎలా పడుతుంది స్వామి ఇంటికి వచ్చిన తర్వాత? ఇతస్తతో దూరతరం విరుత్యా, ఇక్కడ అక్కడ రోజంతా తిరుగుతున్నాడు, ఏవో కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం ఇంటికి చేరుతున్నాడు. రోజంతా వివేకులను ఆశ్రయించాడా? లేదు. సత్కర్మలు ఏమైనా నిర్వర్తించాడా? లేదు. రోజంతా ఈ విధంగా అవివేకంతో గడిచిపోగా రాత్రిపూట అతనికి నిద్ర ఎలా పడుతోంది స్వామి? ఆయుష్లో ఒక రోజు వృధా అయిపోయిందే అని చింతించడం. ఒకనొకడు ఎంతో ప్రయాసతో శత్రువులందరినీ జయించి వేస్తాడు, ధనం సంపాదిస్తాడు, సంపదలు సంపాదిస్తాడు, సుఖకరములైన అనేక పదార్థాలు చేకూర్చుకుంటాడు. అవన్నీ లెక్క కట్టుకుంటూ ఉండగా అటువంటి సమయంలో వార్ధక్యం వచ్చి పడుతోంది. మృత్యుదేవత ఎదుర్కొండా ఉండి, నాయనా అయిందా, ఇక బయలుదేరుదామా అని పలకరిస్తోంది. ఇక ఈ ఇంద్రియాల విషయానికి వస్తే ఇవన్నీ కొంతకాలం జీవుణ్ణి అల్లరిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. ఇంతలో శిథిలత్వం పొందుతున్నాయి, అతి స్వల్పకాలంలో నిర్వీర్యం అయిపోతున్నాయి. తుచ్చ రూపంగానే వృద్ధి పొందుతూ తుచ్చ రూపంగానే నశిస్తున్నాయి. మధ్యలో ఈ జీవుడిని మాత్రం విషయ లంపటంలో త్రోసివేస్తున్నాయి. ఆహా, ఈ చిత్రం గమనించారా స్వామి? వీటికి చిక్కిన జనులు పక్కనే ఉన్న ఈ ఇంద్రియ విషయములలో చిక్కి అనేక ఆలోచనల్లో, యోచనల్లో, ప్రోగ్రామ్స్ లో పడి ఉన్నటువంటి జనుడు జీవుడు పక్కనే ఉన్నటువంటి మృత్యువుని ఏమాత్రం గమనించక ఏమర్చి ఉంటున్నాడే. కర్మ పాశ్రమలచే బంధించిన పడిన వారి యజ్ఞానికి తేబడినటువంటి మేకవలే ఈ జీవుని యొక్క దేహం ఈ ప్రపంచంలో మన్నుతోంది. అయితే స్వామి, ఒక విషయం ఇక్కడ ఉత్తములైనటువంటి తత్వజ్ఞానుల విషయం ఉన్నారు. అటువంటి మహనీయులు తత్వజ్ఞానుల విషయం మాత్రం మనం చెప్పుకున్న విధంగా లేదు. వారు ఈ కర్మ పాశ బంధాలన్నీ విడనాడి ఆత్మయందే, ఆత్మ యొక్క తత్వము ఎందే ధ్యేయం కలిగి ఉంటున్నారు. కాబట్టే వారి ఉత్తరోత్తర జన్మలు ప్రశాంతంగాను ఆనందమయంగాను జన్మ కర్మ బంధరహితంగాను ఆత్మానుభవానికి అనుసంధానంగాను ఉంటుంది. అజస్రమాగచ్చతి సత్వరైవ మనారథం గచ్చతి సత్వరైవ కుతో బిలోలా జనతా జగత్యాం తరంగమాలా క్షణభంగురేవా. స్వామి, సముద్రాన్ని చూస్తూ ఉంటాం, క్షణభంగురమైనటువంటి కిరణాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎటు వస్తున్నాయో ఎటు పోతున్నాయో కూడా ఏమీ తెలియదు. అదేవిధంగా ఈ జనులందరూ ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ కొంతకాలం ఉంటున్నారు, అనేక సంబంధ బాంధవ్యాలు కల్పించుకుంటున్నారు, దుఃఖ సుఖదుఖాలన్నీ అనుభవిస్తున్నారు, మళ్ళీ ఎటో వెళ్ళిపోతున్నారు. ఈ జీవులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇదంతా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? అనేకులు ఈ విషయాలన్నీ యోచించకుండా ఎదురుగా ఉన్నటువంటి క్షణికములైనటువంటి స్త్రీ, ధనం, జనం, సంబంధీకులు ఇటువంటి వ్యవహారములందే దృష్టి పెట్టి ముందు ముందు ప్రార్థించబోయేటువంటి దుస్థితులను గుర్తించకుండా, గుర్తించే ప్రయత్నం లేకుండా రోజులు గడిపి వేస్తున్నారే. వివేకము సంపాదించుకోనందుకు పర్యవసానం ఈ జీవుడు దుఃఖమోహములను కొనసాగించడమే అవుతుంది కదా. ఓ ఈ మానవుడు, ఈ దేహలోలుత్వం, ఈ స్త్రీ పురుషుల దేహాలు చూచి మోహం పొందడం అనేది కాలకూట విషవృక్షానికి వెళ్ళాలనే పక్కమైన పండుని తినటం లాంటిదని ఎందుకు గుర్తించడం లేదు? తుచ్ఛమైన పైపై సౌందర్యాలు స్త్రీ పురుషులను ఆకర్షించి వివసనం చేస్తున్నాయే. ఏది నిత్యమో, ఏది సత్యమో అది కనపడకుండా చేస్తున్నాయే. ఇంత అయితే ఈ శరీరములన్నీ రక్తమాంస నిర్మితములే కదా అని స్వామి రామచంద్రమూర్తి ఈ యొక్క కాల విలాసం గురించి, దైవ విలాసం గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ముందు ముందు ఈ జనుల యొక్క సమాగమం ఏ విధంగా ఉత్సవ సమాగమం, ఇక్కడ ఉండే స్థితి స్థిరాస్థిరాలేమిటో, స్థితిగతులు ఏమిటో ఈ విషయాల్లో మనం ముందు ఉంచబోతున్నారు. జీవితాన్ని పరిశీలించమని మనకు బోధిస్తున్నారు మహర్షుల మహర్షుల ముందర ప్రవచనం చేస్తున్నారు. అంటే మనలో ఒకనక వైరాగ్యంతో కూడిన విచారణని ఉద్భవింపచేస్తున్నారు. మరలా రేపు మరికొన్ని విశేషాలు, స్వామి వైరాగ్య ప్రాంతంలోని విశేషాలు చెప్పుకుందాం. ఏత సర్వం లోక కళ్యాణార్థం పరమశివ పాదారవిందార్పణమస్తు. ಮಂಗಳಂ ಗುರುದೇವಾಯ ಮಹನೀಯ ಗುಣಾತ್ಮನೆ ಸರ್ವಲೋಕ ಚರಣ್ಯಾಯ ಸಾಧು ರೂಪಾಯ ಮಂಗಳಂ ಓಂ ಜೌ ಶಾಂತಿ ಅಂತರಿಕ್ಷಂ ಶಾಂತಿ ಪೃಥಿವೀ ಶಾಂತಿ ಆಪ ಶಾಂತಿ ಓಷಧಯ ಶಾಂತಿ ವನಸ್ಪತಯ ಶಾಂತಿ ವಿಶ್ವೇ ದೇವಾ ಶಾಂತಿ ಬ್ರಹ್ಮ ಶಾಂತಿ ಶಾಂತಿರೇವ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ 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 ಭದ್ರಂ ಕರ್ಣೀಭಿ ಶೃಣುಯಾಮ ದೇವಾ ಭದ್ರಂ ಪಶ್ಯೇಮಾಕ್ಷಭಿರ್ಯಜತ್ರ ಸ್ಥಿರೈರಂಗೈ ಸುಸ್ತುವಾಗುಂಸಸ್ತನೋಭಿ ಯಚೇಮ ದೇವಹಿತಂ ಯದಾಹು ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರೋ ವೃದ್ಧಸ್ರವಾ ಸ್ವಸ್ತಿ ನ ಸ್ತಾರ್ಕ್ಷೋ ಅರಿಷ್ಟ ನೇಮಿ ಸ್ವಸ್ತಿ ನೋ ಬೃಹಸ್ಪತಿರ್ದಧಾತು ಓಂ ಶಾಂತಿ 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 ಭದ್ರಂ ಮೇ ಅಪಿ ವಾತಯ ಮನಃ ಓಂ ಶಾಂತಿ 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 ಯೋ ಬ್ರಹ್ಮಾಂಡಂ ವಿದಧಾತಿ ಪೂರ್ವಂ ಯೋ ವೈ ವೇದಾಂಶ್ಚ ಪ್ರಹಿಣೋತಿ ತಸ್ಮೈ ತಗುಂಹಂ ಆತ್ಮಬುದ್ಧಿ ಪ್ರಕಾಶಂ ಮುಮುಕ್ಷುರು ಮೈ ಶರಣಮಹಂ ಪ್ರಪದ್ಯೇ ಓಂ ಶಾಂತಿ 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 ಮಂಗಳಂ ಗುರುದೇವಾಯ ಮಹನೀಯ ಗುಣಾತ್ಮನೆ ಸರ್ವಲೋಕ ಶರಣ್ಯಾಯ ಸಾಧು ರೂಪಾಯ ಮಂಗಳಂ ಶ್ರೀ ವಿದ್ಯಾ ಪ್ರಕಾಶಾನಂದ ಸ್ವಾಮಿಯೇ ಮಂಗಳಂ ವಸಿಷ್ಠ ಮಹರ್ಷಿಯೇ ಮಂಗಳಂ ಶಿವಾತ್ಮಾಕ ಮಹರ್ಷಿಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮದ್ ರಾಮಾರ್ಪಣಮಸ್ತು ಓಂ ತತ್ಸತ್ ಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು.